ఈ తులసీదాసు గారికి రత్నావళి అంటే ప్రాణం. క్షణం కూడా భార్యను చూడకపోతే ఉండలేకపోయేవాట. ఒక్క నిమిషం కూడా ఉండలేడు. ఎక్కడ భార్య ఉంటే అక్కడ కొంగు పుచ్చుకు తిరిగేవాడు. కొంగు చాటు మొగుడు అంటే ఆయనే. నా భార్య, నా భార్య, నా భార్య. ఈ ప్రేమ ఆవిడకి ఇష్టమే, కానీ ప్రేమ ఎక్కువైపోయింది. ఈలోపేమన్నారు పుట్టింటి వాళ్ళు, ఎందుకు ఇక్కడ అర్చకత్వం? ఆ అబ్బాయి గారు కూడా తీసుకుని కోటకు వచ్చేయచ్చు కదా అంటే, తులసీదాస్ తప్పండి, మా గురువుగారు రామార్చన చేయమన్నారు, ఇక్కడే ఉంటాను నేను, మీ అమ్మాయిని నా దగ్గరికి పంపండి అన్నట్ట. ఆవిడ, నేను ఆయన భార్యని, ఆయన కాషాయం కడితే కాషాయం, నారచీరలు కడితే నారచీరలే తప్ప నాకు పట్టు వస్త్రాలు వద్దు, నగలొద్దు, నా భర్త కోసం నేను కూడా ఆశ్రమ స్త్రీలాగా సీతాదేవిలా బతుకుతా అని నేర నారచీరలు కట్టుకుని భర్తతో కాపురానికి వచ్చేసింది. ఇక ఆ తర్వాత ఎప్పుడు పుట్టింటి నుంచి పండక్కిరమ్మని పిలిచినా ఈయన పంపేవాడు కదట. ఈయన గుడి వదలడు, భార్యను వదలడు. గుళ్ళో కూడా భార్య పక్కనే ఉండాలి. ఈవిడేమో పుట్టింటికి కడితే ఎలాగా, పుట్టింటికి పెడితే నేను గుడి వదిలియాలి, గుడి వదిలితే నిన్ను వదలాలి, నిన్ను వదిలి నేను బతకలేను బాబాయ్ అని చేత రాముడు రామ ఇద్దరు పక్కనే ఉండాలి అని భార్యని ఒక్కనాడు కూడా పుట్టింటికి పంపలేదట. ఇంత ప్రేమగా చూసుకునే భర్తలు దొరకడం నిజంగా భార్యామడులో పూర్వగత సుకృతం కదటండి. నీ మొహం, నువ్వెప్పుడు పుట్టింటికి పో, నేను తర్వాత వస్తాను అనే భర్తలు ఎక్కువైపోయారు కలియుగంలో. కానీ ఆయన మాత్రం కొంగు పుచ్చుకు వదిలేవాడు కాదు. ఒక్క 6-7 నెలల్లో ఈవిడికి నచ్చింది ఈ విషయం. భర్త ఎప్పుడు తన కొంగే పుచ్చుకొని పరస్త్రీకే చూడకుండా నువ్వే దిక్కు, నీవు లేకపోతే ఉండలేను అంటే అది ఏవి భార్యగా ఆనందమేగా. పెంగళి నాగేంద్రరావు గారిని ఒక మహాకవి ఉన్నాడు, ఎంత అందమైన పాట రాశాడునండి. కన్నులు మూసినా కన్నులు తెరచినా, ఆఫీసులో ఫైళ్ళు తెరచినా, మరల మూసినా ఓ సఖీ నీ తల్లపే నీపై వల్లపే అంటాడు ఆయన. దానికి ఉదాహరణగా ఉన్నారట వీళ్ళు. అసలు ఎంత గొప్ప భాష అండి అది, మహాకవులు వాళ్ళు. అందుకే అంత మారేశారు. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా, ఆఫీసులో పెళ్లి తెరిచినా మళ్ళీ మూసినా నువ్వు తప్ప ఎవరూ కనపట్టలేదు. పెళ్ళైన కొత్తలో ఒక ఏడాది అలా ఉంటుంది. ఆఫ్టర్ 1 ఇయర్ అడగండి, అప్పుడు ఫైళ్ళు తెరుస్తున్నారో లేకపోతే ఇంకోటి తెరుస్తున్నారో తెరుస్తుంది. కానీ ఇక్కడ ఈయన ఎలా కాదే, ఎప్పుడు కూడానే ఉంటూ ఉంటే ఆవిడ కొంచెం విసుగొచ్చి, ఏమండి ఒక్కసారైనా పుట్టింటికి వెళ్ళకపోతే పండక్కి వెళ్ళకపోతే జీవితం దండక్ కదా అంటే ఏమో నాకు తెలియదు, నేను నిన్ను చూడలేకపోతే ఉండలేనని వాట. ఇలా ఉండగా జనమంతా ఈ పిచ్చిమొగుడు దొరికాడు, ఎప్పుడు కొంగు పుచ్చుకుంటాడు, చివరికి రాముడి దగ్గర కూడా ఈ పెళ్ళాన్ని వదలడం లేదు అని దెప్పడం మొదలెట్టారు. దాంతో ఈవిడికి లోపల కొంచెం బాధ కలిగింది. ఏమండి అందరూ తెప్పుతున్నారండి, గుళ్ళో ఉన్నప్పుడన్నా నన్ను కాస్త ఆశ్రమంలో ఉండనివ్వండి అంటే ఎవడు తెప్పితే నాకే, దెప్పుడు వల్ల మనకి ఉప్పు రాదు, మన పని మందే అన్నట్ట. మరికొద్ది రోజులు గడిచింది. 2-3 రోజుల్లో దీపావళి పండుగ వస్తుంది. ఇన్నాళ్ళు ఈయన పండక్కి ఎప్పుడు పంపలేదు, కానీ ఈ దీపావళికి మాత్రం తప్పక రావలసిందిగా అల్లుడు గారిని అమ్మాయి గారిని ఆహ్వానిస్తున్నామని తల్లిదండ్రులు ఉత్తరం రాశారు. దాంతో ఈవిడికి ఇంకా ఈసారి దీపావళికి వెళ్ళి తీరాలి అనిపించింది. మొగుడికి చెబితే వదలడం, తాను ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులను చూడాలి అనే కోరిక ఆవిడికి బలపడింది. అందుకని ఆవిడ టెక్నిక్ చేసి, ఏమండి రేపు రాబోయే దీపావళి అమావాస్యకి పితృదేవతలకి తర్పణాలు ఇవ్వాలి కదా, అందువల్ల మీరు అడవిలోకి వెళ్ళి దర్భలు పళ్ళు ఇవన్నీ తీసుకురండి, మోదుగు చితుకులు తీసుకురండి అంది. నిన్ను చూడకుండా నేను ఉండలేను కదా, వద్దు వద్దులే, పితృదేవతలకి తర్పణాలు ఇవ్వకపోతే కొంప బొలగదనగా, అందుకే మనకి సంతానం లేకుండా పోయింది, 2 ఏళ్ళు గడుస్తున్నాను, ముందు అడుగుకి వెళ్ళండి, వెళ్ళి దర్భలు తండి, లేకపోతే నా మీద ఒట్టింది. అయ్యే బాబోయ్ ఎంత పని చేసావు, అడవికి వెళ్ళి రావాలంటే ఒక 5-6 గంటలు పడుతుంది అని పాపం కాదం లేక, ఇంకా భార్య మాట కాదం లేక ఆవిడనే తలుచుకుంటూ రామా రామా కాదు రత్నావళి 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 అని చెక్క భజన చేసుకుంటూ అడవికి వెళ్ళాడు. ఆయన అలా వెళ్ళాడో లేదో వెంటనే వీడి ఇంటికి ఏది ఇంత చేశారు, ఆశ్రమానికి ఒక తాళం వేసి పక్కింటి పిన్నిగారు ఉన్నారులేండి, పిన్నిగారండి పిన్నిగారండి ఈ తాళం మీకు ఇస్తున్నానండి, మా ఆయన రాగానే ఆయనకి ఇవ్వండి, నేను దీపావళి అయిన 5 రోజుల దాకా రానని, నేను వచ్చేదాకా ఈ 5-6 రోజులు 7 రోజులు మొత్తం మీద ఆయన్నే వంట చేసుకుని తినమనండి, ఏదన్నా ఉంటే మీరే కాస్త పప్పు ఉప్పు ఇవ్వండి, ఆయన మాత్రం రావద్దన్నానని చెప్పండి, నేను ఒంటరిగానే పోతున్నాను అని ఒక పడవ మాట్లాడుకుని నది దాటి అవతలోటి వెళ్ళిపోయింది. కర్మయోగం వల్ల ఈ దీపావళికి ముందు కుంభవృష్టి వర్షాల వల్ల నదికి యమునా నదికి వరద వస్తుంది అప్పుడే కొద్ది కొద్దిగా. ఆ వరద వచ్చేలోపు ఈవిడ అవతల గడిపోయింది. సాయంకాలానికి దర్భలు పళ్ళు అన్నీ తెచ్చుకొని అమావాస్యకు కావలసిన ఏర్పాట్లు చేసుకుని రత్నావళి రత్నావళి అనుకుంటూ పాపం తులసీదాసు గారు ఇంటికి వచ్చారు. తీరా వచ్చి చూస్తే ఇంటికి గుడిసే అది నిజానికి, కాలుతో తండితే తలుపు విరిగి కింద పడుతుంది, తాళం మాత్రం తాటికాయ అంత వేసింది టేకలి. కొంతమందికి ఇళ్ళకి తాళం కట్టిది, ఆ తాళానికి ఉన్న ద్వారం మాత్రం ముట్టి ఉండి ఊడిపోతుంది. ఈయన తెల్లబోయి పక్కనున్న పిండిగారిని పిలిచి, ఏమండి పిండిగారు ఏమిటి తాళం అంటే, మీ ఆవిడ పుట్టింటికి పోయింది, దీపావళి అయ్యాక వస్తుంది, నిన్ను మాత్రం రావద్దంది, ఇదిగో తాళం నాకు ఇచ్చింది అని బొడ్లో తాళం చేతిలో పెట్టి, ఇదిగో అల్లుడు అమ్మాయి లేదని బెంగ పెట్టుకోకు, నీకేం కావాలన్నా నేను ఇస్తానులే, కాఫీయో పాలో మంచినీళ్ళో ఉప్పో పప్పు అన్నీ నేను ఇస్తానులే నాన్న అంటే, నాకెందుకమ్మా ఈ పప్పు ఉప్పు, మా ఆవిడ ముఖం తప్ప నాకే ఎందుకు వద్దు, ఆ ఈ తాళం నీ దగ్గర ఎట్టే పెట్టుకో అని తాళం ఆవిడకి ఇచ్చి ఈయన అత్తారింటికి బయలుదేరాడు. కానీ అప్పటికే చీకటి పడిపోతుంది, కొంచెం వాతావరణం అంతా మారిపోయింది, భయంకరమైన మేఘములు ఆకాశాన్ని ఆవరించాయి, హఠాత్తుగా వర్షం కుంభవృష్టి కురవడం మొదలుపెట్టింది, దడ దడ దడమంటూ పైనుంచి కిందకి అలా వర్షం పడుతూనే ఉంది. యమునా నది చూస్తే మహావేగంగా ప్రవహిస్తుంది, వరద వచ్చి పడిపోయింది అప్పుడు. ఆ వరదలో నీళ్లు కొట్టుకుపోతూ ఉంటే పడవవాళ్ళంతా పడవల్ని ఒడ్డుకున్న స్తంభాలకు కట్టి ఎప్పుడో ఎళ్ళకపోయారు, కాబట్టి ఇప్పుడు పడవవాళ్ళు లేరు, ఈయనకి ఈత రాదు, వర్షం భోరున వర్షం అన్నిటికీ మించి చీకటి పడిపోయింది. నిజంగా ఆ వాతావరణానికి ఎవడన్నా జడిసి దండం పెట్టి పారిపోతారు, కానీ ఈయనకి భార్య మీద వ్యామోహం కదా, రత్నావళిని చూడకపోతే నేను బతకలేను, ఏ యత్నమైనా చేసి రత్నాన్ని చూడాలనుకున్నాడు. ఎంతలో ఒక శవం నీళ్ళలో కొట్టుకొస్తుంది, వెంటనే శవం మీద కూర్చుని అతి కష్టం మీద చేతులతోనే తెడ్లు వేసుకుని ఈ శవమే కవతలోటి గడిపోయాడు వాడు. అదృష్టం బాగుంది, బతికాడు, అవతల గడిపోయాడు. శవమే పడవ కింద చేసుకుని అంత భయంకరంగా ప్రవహిస్తున్న యమునా నదిని దాటి వెళ్ళాడు. మీరు వర్షాకాలంలో యమునా నదీ ప్రవాహం చూస్తే బేజారు ఎత్తిపోతుంది గుండె మనకి, అయినా వెళ్ళాట అవతల ఒడ్డుకి. శవాన్ని వదిలేసి ఆ చీకట్లోనే రాజాగారి కోట వెతుక్కుంటూ వెళ్ళాడు. ఈయనకి ధారణాశక్తి ఎక్కువ, ఆయన కూడా అవధానులండి, ఎప్పుడో పెళ్లిలో ఒక నెలల్లో ఉన్నాడుగా భార్యతో పాటు కోటలో, అందులో కోట మార్గము కోటలో వాళ్ళ ఆవిడ ఏ గదిలో ఉంటుందో అన్నీ తెలుసు, పరుగు పరుగున కోట దగ్గరికి వెళ్ళాడు. అప్పటికే చాలాసేపు చీకటి పడిపోవడం వల్ల అందులో వర్షం కురవడం వల్ల కోట ద్వారాలు మూసేశారు, కాపలవాళ్ళు గాఢంగా పక్కనున్న బురుదుల్లో నిద్రపోతున్నారు. కోట కూడా 18 అడుగులు పైన ఎత్తుంది టేకంగా, 18-20 అడుగులు ఎత్తున్న కోట గోడది. ఇప్పుడు ఈ గోడ దాటి ఎలా వెళ్ళడం, తలుపులు చూస్తే లోపల బంద చేశారు, కొట్టినా అవతల వాడికి వినపడదు, ఈ గందరగోళంలో వర్షం పిడుగులు పడుతున్నాయి, ఉరుములు ఉరుముతున్నాయి, ఎంత దూరం వచ్చి కోటలోకి వెళ్లకుండా ఈ వర్షంలో తెల్లవారులు తడిస్తే నాకు రోగము వస్తుంది, అయినా పెళ్ళమోహం చూడకపోతే నేను బతకలేను, ఈ పెళ్ళం కోసం గొళ్ళెం పగలు కొట్టుకునే లోపల కడదామంటే గొళ్ళెం లోపల ఉంది బయట లేదు, ఎలా అనుకుంటూ ఉంటే ఆ కోట గోడ మీద నుంచి కింద ఒక తాడు వేళ్లాడుతూ కనపడింది. ఈ తాడు పట్టుకుని ఎక్కేశాడు ఆయన పైకి, అవతలకు దూకేశాడు చెంగున నీళ్లలోకి, అవతల కోటలో కూడా నీళ్లు బాగా వచ్చేయలేండి, ఆ నీళ్లలోకి దూకాడు. మొత్తం మీద సాహసించి గోడకి అవతలకి దూకి లోపల ఉన్న గదుల్లో భార్య ఉన్న గది ఏదో ఈయనకి తెలుసు కనుక గుర్తుపెట్టుకుని అర్ధరాత్రి అప్పటికి 12 12:30 అవుతూ ఉండగా భార్య ఉన్న గది తలుపుని టిక్ టిక్ అని కొట్టాడు. కొంతమంది ఓ తలుపులు బాతుతారు వచ్చి, బాత్తి ఎలా తలుపు తీస్తామండి, ఏ బాత్రూంలో స్నానం చేస్తున్నాను నేను, మీరు వచ్చి 4 సార్లు దబాదబా కొడితే తీయగలనా, అందుకని టిక్కు ఒకసారి కొట్టి ఆపేయాలి, లేకపోతే మధ్యలోంచి వచ్చేస్తే మీకే ప్రమాదం. అందువల్ల ఇప్పుడు ఈ టిక్ టిక్కర్ కొడుతూ ఉంటే ఆవిడ తీయట్లేదు. కొంతసేపు బాధాక గాఢంగా నిద్రపోతున్న రత్నావళి ఇలా కళ్ళు నులుపుకుంటూ ఆ చీకట్లోనే ఎవరబ్బా అర్ధరాత్రి పూట తలుపు కొడుతున్నారు అని విసుక్కుని తలుపు తీసింది. చూస్తే ఎదురుగుండా పిశాచంలాగా ఈ జుట్టు మంచి నీళ్లు కారిపోతూ ఒక ఆయన నిలబడి ఉన్నాడు. బాబోయ్ అనబోతూ ఉంటే, బాబోయ్ కాదు నేను మీ ఆయన్ని అన్నట్ట. ఆవిడ తెల్లబోయింది, ఇంకా మత్తులో ఉంది కదా, అందుకని కళ నిజమా అనుకుంటూ ఉంటే, కళ కాదు రత్నావళి నేనే, నువ్వు లేక ఉండలేక యమునా నదిని ఈదుకుంటూ వచ్చేసాను అన్నట్ట. అప్పటికి ఆవిడ స్పృహలోకి వచ్చి లోపలికి పిలిచి రత్నాల దీపపు కాంతిలో అతను చూస్తే అతను ఒళ్ళంతా రక్తం ఉంది, ఈ రక్తం ఏమిటండి అంది. ఏమో నాకు తెలియదు అనగా, అసలు మీరు యమును ఎలా దాటారండి అంది. పడవ లేదు, ఓ శవం కనపడింది, శవం మీద ఎక్కి ఈదుకుంటే ఊతలకు వచ్చేసాను, ఎలాగో వచ్చాను, నీ ప్రేమే నన్ను రక్షించింది, రత్నావళి నువ్వే నన్ను రక్షించావు, నువ్వు లేకనే ఉండలేను, నువ్వే నా ఆభరణం, నువ్వే నా జీవితం అన్నాడు. ఈ ప్రేమ నిజంగా భార్యలకు ఇష్టమే కానీ ఒక స్థాయి దగ్గర విసుగు కదా. మా మహానుభావుడు భక్త జయదేవుడు రాస్తాడండి, త్వమసి మమ జీవనం త్వమసి మమ భూషణం, త్వమసి మమ జీవనం త్వమసి మమ భూషణం, త్వమసి మమ భవ జలధి రత్నం, త్వమసి మమ భవ జలధి రత్నం, భవతు భవతీగమయి సతతమనురోధిని, భవతు భవతీగమయి సతతమనురోధిని, తత్ర మమ హృదయమతి యత్నం, ప్రియే చారుశీలే, ప్రియే చారుశీలే. ఎంత అద్భుతమైన భావం అండి, నువ్వే నా జీవితం, నువ్వే నా బతుకు, నువ్వే నా ఆభరణం, నీవే నా సంసారం అనే సముద్రంలో రత్నం. సముద్రంలో రత్నాలుంటాయి, అందుకే సముద్రానికి రత్నాకరం అని పేరు. నా సంసారం అనే సముద్రంలో నాకు దొరికిన గొప్ప రత్నం నువ్వు, అందుకే నువ్వు లేకపోతే క్షణం జీవించలేను, ఎంతో యత్నం చేసి నిన్ను పట్టుకున్నాను అని జయదేవుడు రాధని కృష్ణుడు అంటున్నట్టుగా అంటాడు. ఇప్పుడు ఆయన కూడా అదే అన్నాడు, నువ్వే నా రత్నం, అందుకే అంత కష్టపడి శవమెక్కి ఇక్కడికి వచ్చాను. చీకట్లో పరిగెత్తుకుంటూ కోట దగ్గరకు వస్తే కోట తలుపులు మొయ్యబడి ఉన్నాయి, కోట గోడకు ఒక తాడు వెళ్లాడుతుంటే తాడు పట్టుకుని యువతలకు దూకానడగానే మా కోట దగ్గర తాళ్ళు బయటికి ఎందుకు వేస్తారు చూద్దామని ఈ దీపం ముచ్చుకు వచ్చింది ఆవిడ. చూస్తే ఆ కోటకి వెళ్లాడుతున్నది ఒక పెద్ద కొండ చిరువ, ఆ వర్షానికి తట్టుకోలేక పైకి ఇచ్చింది అది. ఆ కొండ చెరువు పైన బురుజుని కరుచుకుంటే ఈయన తోక పుచ్చుకుని ఎక్కాడు, దాంతో చచ్చింది, ఆ తోక తెగి ఒంటికి రక్తం అంటింది, అది కూడా తెలియలేదు ఆయనకి. ఒత్తప్పుడైతే తాడు చూస్తే పాము అనుకుంటాడు, ఇప్పుడు పామును చూసి తాడు లోపలికి వచ్చాడు. రజ్జు సర్పభ్రాంతి పోయి సర్పరజ్జు భ్రాంతి అయింది దీనికి. ఆశ్చర్యపోయింది ఆవిడ. మరి యువతలు కల వచ్చారు, కింద నీళ్లున్నాయిగా దూకేశాను, పైన నుంచి హై జంప్ లాంగ్ జంప్ చేశానన్నట్ట, గొప్ప పని చేశారులేండి అది. మరి లోపలికి వచ్చాక నాగేది ఎలా పట్టుకున్నారంటే, ఒక్కసారి చూస్తే నాకు జ్ఞాపకశక్తి ఎక్కువగా నాకు ధారణ ఎక్కువ, అందుకనే ఆ రోజుల్లో పెళ్లి సమయంలో ఉన్న నీ గదిని నేను గుర్తుపెట్టుకుని ఈ గది దగ్గరకు వచ్చి తలుపు తట్టా అన్నట్ట ఆయన. అప్పుడు ఆవిడ ఒక్క క్షణంలో కళ్ళు మూసుకుని, స్వామి మీ ప్రేమని తలుచుకుంటే నాకు విచిత్రం అనిపిస్తున్నది, ఈ శరీరంలో ఏముందనుకుంటున్నారు మీరు, ఈ శరీరం పైకి అందంగా కనపడుతుంది, ఈ చర్మం తీసేస్తే అడుగునున్న మాంసాన్ని ఎముకల్ని ఈ నరాలని వీటిని చూస్తే మీరు తట్టుకోగలరా, ఇవాళున్న ఈ యవ్వనం పోయాక ముసలితనం వస్తే తెల్లగా ముగ్గుబొట్టయిపోయి నడుము వంగిపోయి కథలు లేకుండా ఉన్న దరిద్రపు శరీరం మీద మీకు ఇంత వ్యామోహం ఉంటుందా, ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. భజగోవిందులు ఏమన్నాడైనా, నారీ స్తన భర నాభీదేశం దృష్ట్వా మాగా మోహావేశం, ఏ తన్మాంసవసాది వికారం మనసి విచింతియ వారం వారం, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఈ నాభి స్తనాలు చేతులు ఇవన్నీ చూచి వ్యామోహం చెందకు, ఇదంతా మాంస ముద్ద, పైకి చర్మం ఉండడం వల్ల తాత్కాలికంగా నీకేదో ఉద్రేకం కలుగుతుంది, వారి పిచ్చాడా ఏ తత్వం ఇది, మాంస మాంసముతో వస కొవ్వు నెత్తులు మొదలైన వాటితో వికారమయ్యినది, ఇది నీ మనస్సులో ఒక్కసారి ఆలోచించు, అప్పుడు నీకు ఈ శరీర భ్రాంతి ఉండదన్నాడు ఆయన. ఈ దౌర్భాగ్యపు శరీరం మీద వ్యామోహంతో రాముణ్ణి విడిచిపెట్టి నదిలోకి దూకి శవం మీదెక్కి ఈత కొట్టుకొని కొండచిలు అని పట్టుకుని కోటలోకి దూకి వచ్చావా, ఎప్పుడు రాముడు రాముడు అంటావు కదా, ఆ రాముడి మీద నీ మనస్సు పెడితే బాగుపడేవాడివి, రామ రామ అనుకోవలసిన నోటితో రామ రామ అని నన్ను తలుచుకుంటున్నావు. రామ అంటే స్త్రీ. ఈ రామ మీద, ఈ స్త్రీ మీద ఉన్న వ్యామోహం రాముడి మీద పెడితే నువ్వు ఎప్పుడో బాగుపడేవాడు కదా అందిట. టక్కున ఆయన కళ్ళు తెరుచుకున్నాయి, జ్ఞానోదయం అయ్యింది. జీవితంలో ప్రతి వాడికి ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుందండి, ఎప్పుడో ఒకప్పుడు బాగుపడే రోజులు వస్తాయి. అందుకనే మనం తాత్కాలికంగా ఒక మనిషిని చూసి ఏ అంచనా వేయకూడస్తున్నా, పిచ్చాడు చూసి వీడు పిచ్చాడు అనుకుంటాం. మహాత్ములందరినీ ఇంతేనండి, మొదట్లో గుర్తించలేరు. ఆయనకు కూడా యోగం వచ్చి భార్య ఏమంది, రాముడి మీద దృష్టి పెట్టింది, వెంటనే ఆయనకి జ్ఞానోదయం అయ్యింది. భార్య కాళ్ళకి దండం పెట్టాడు, నువ్వు చెప్పింది నిజమే, ఈ క్షణమే నేను రామభ్రాంతి విడిచిపెట్టి రామభ్రాంతితో వెళ్ళిపోతున్నాను. నువ్వు నా గురువువి, నాకు రామమంత్రాన్ని ఉపదేశించావు, నువ్వు చెప్పినట్టే రామ రామ అనుకుంటున్నాను అని భార్యకు కూడా చెప్పకుండా వెంటనే బయలుదేరిపోయాడు. దాంతో కంగారు పడి మొగుడు వదిలి ఎక్కడ వెళ్ళిపోతాడు అని వెళ్ళకండోయ్ వెళ్ళకండోయ్ అందుగాని ఆయన తలుపు తీసుకుని వెళ్ళినవాడు వెళ్ళినట్టు వెళ్ళిపోయాడు, మళ్ళీ కనపడలేదు. అందుకే ఆయన కావ్యంలో రత్నావళి నా గురువుని రాసుకున్నాడు, తన భార్య నా గురువుని రాసుకున్నాడు, నా భార్య నాకు రామమంత్రం ఉపదేశించింది అన్నాడు. పాప తర్వాత ఆవిడ ఎంత ఏడ్చిందో, చాలా ఏళ్లకు ఆయన్ని కాశీలో చూసిందిట, భర్తను తొందరపడి దూరం చేసుకున్నాను అనుకుంది. అనుకుంది కానీ ఒక రత్నాన్ని మనకి ఆ రత్నావళి అందించింది. ఆయన వెంటనే బయలుదేరి వెనక్కి వచ్చి, భయంకరంగా ప్రవహిస్తున్న ఉల్లోఠోత్తుంగ తరంగయై ప్రవహిస్తున్న యమునా నదిలో టక్కున దూకేశాడు. యమునలో దూకాను, చస్తానో బతుకుతానో అది దైవ నిర్ణయం, ఆ దేవుడికి వదిలేశాను అని యమునలో దూకితే యమునా నది మహావేగంగా ఆయన ఈడ్చుకొచ్చి ప్రయాగ దగ్గర గంగలో కలిపి అక్కడి నుంచి కాశీలో తేల్చింది. ఎక్కడ యమునా నది రాజాపూర్, ఎక్కడ కాశీ, కాశీలో తేలెట్టాయి. కారణ జన్ములు అలా దూకితే కూడా బ్రతుకుతారు. కాశీలో ఒక స్వామీజీ ఈ కొట్టుకొస్తున్న ఈయన్ని చూచి జుట్టు పుచ్చుకుని ఒడ్డుకి ఈడ్చాడు. ఆయనకి ఏమీ గండం రాలేదు, కనీసం మంచినీళ్లు మింగలేదు, ఆరోగ్యంగా లేచాట. నేను ఎక్కడున్నాను అనగానే, నాయన కారణ జన్ముడు నువ్వు ఎక్కడ దూకావు అంటే రాజాపూర్ దగ్గర దూకానన్నట్ట యమునలో. ఇది కాశీ, ఎక్కడి రాజాపూర్, ఎక్కడ కాశీ. కారులో వస్తే 5 గంటలు పడుతుంది. అటువంటిది నదిలో దూకి ఇన్ని గంటలు ఎలా ప్రయాణం చేసి బతికావు, ఆశ్చర్యంగా ఉన్నది బాబు. పరమ పవిత్రమైన కాశీ విశ్వేశ్వరుడి సన్నిధానంలో నువ్వు చేరావు, సజీవుడవై చేరావు. ఈ విశ్వేశ్వరుడు నిన్నేదో కారణం చేత ఇక్కడికి రప్పించుకున్నాడు, వెళ్ళు. డుంటి విఘ్నేశ్వరుణ్ణి చూచి విశ్వేశ్వరుడి దర్శనం చేసుకుని ఆశ్రమస్థాపన చేసుకుని ప్రజలకు ఉపయోగపడన్నాడు ఆ స్వామి. వెంటనే ఈయన ముందు గంగాస్నానం అప్పటికే అయిపోయింది కనుక విఘ్నేశ్వరుణ్ణి, విశ్వేశ్వరుణ్ణి, విశ్వనాథుణ్ణి అందరినీ దర్శనం చేసుకున్నాడు. ఆ మహానుభావుడి యోగం బాగుండి పరమ పవిత్రమైన కాశీక్షేత్రం చేరాడు. జీవితంలో ఒక్కసారైనా జీవులు చూడాలని కోరుకునే పరమక్షేత్రం వారణాసి. అటువంటి వారణాసి క్షేత్రానికి చేరాడు, అవిముక్త క్షేత్రానికి చేరాడు. ఆ తరువాత కాశీలో ఇప్పటికి కూడా తులసీదాసు గారి ఆశ్రమం ఉన్నది. అక్కడ పెద్ద వటవృక్షం ఉంది. అక్కడికి వెళ్ళి మర్రి చెట్టు ఉన్న చోట, పెద్ద మర్రి చెట్టు ఉన్న చోట ఓ టెంపరీగా ఒక చిన్న గుడిసె వేసుకుని రోజు సంధ్యావందనం చేసుకుని భార్య చెప్పిన రామారామ అనే మంత్ర జపం చేసుకుని చదువుకున్న పండితుడు కనుక రామాయణం పారాయణం చేసుకోవడం మొదలెట్టాడు. ఆయనకి రామాయణ పారాయణకి ఇలా పుస్తకాలు అక్కర్లేదు, మస్తకమే పుస్తకం సమస్తం ఆయనకి. ఇంతలో చుట్టుపక్కల జనం చూశారు, ఈ మహాత్ముడు రామాయణం చదువుతుంటే ఎంత మధురంగా ఉందనుకున్నారట. శ్లోకాలు చదువుతుంటే శ్లోకాలటండి, అవి శ్లోకాల్లో లేవు, పంచదార పాకాల్లో ఉన్నాయి. అంత బాగా చదువుతున్నాడు. కొంతమంది శ్లోకం చదివితే అంత మధురంగా ఉంటుంది, వాళ్ళ కంఠం భగవంతుడు ఇచ్చిన వరం అన్నమాట. ఆయన తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం నారదము పరిపప్రచ్ఛ వాల్మీకి ముని పుంగవం అనగానే జనమంతా అక్కడ చేరేవారు. అప్పుడు ఆయన అన్నాడు, ఓ పని చేద్దాం, మీరంతా నా దగ్గర కూర్చుంటే నా పారాయణకి ఇబ్బంది, పగటి పూట నేను పారాయణ చేస్తాను. సూర్యాస్తమయ సమయంలో సంధ్యావందనం అయ్యాక ఈ పారాయణ చేసింది మీకు పురాణంగా చెబుతాను, మీరు పురాణం వినండి, తాత్పర్యం వినండి, దానివల్ల నాకు పారాయణ సాగుతుంది, మీకు పురాణం చెప్పినట్టు అవుతుంది అనగానే వాళ్ళు సంతోషించారు. సంవత్సర కాలం ఏకధాటిగా రామాయణం చెప్పేట, ఒకరోజు రెండోది కాదు, ఒక సంవత్సరం. రామాయణం సంవత్సరం చెప్పినా తెమల్దు, సంవత్సరం చెబితే ప్రతిరోజు సాయంత్రం సంధ్యావందనం అయ్యాక 6:30 మొదలెడితే 8:30 దాకా చెప్పేవాడు, 2:30 గంటలు చెబితే ఏడాదికి కిష్కింధాకాండ పూర్తయ్యేదట, ఇంకా సుందరకాండ కూడా మొదలవల. అంత బాగా చెప్పాడు ఆయన, అద్భుతమైన వ్యాఖ్యానంతో చెప్పాడు. సంస్కృత శ్లోకం చదివి, ఆయన భాష అవధీ భాష, హిందీలో వ్రజభాష అవధీ భాష అని రెండు ఉంటాయి, అందులో అవధీ భాషలో ఈయన రామాయణం చెప్పేవాడు. వాళ్ళంతా శ్రద్ధతో వినేవారు, పులకించిపోయేవారట వాళ్ళంతా. ఆ రామాయణం వినడానికి మొదట్లో 10 మంది వచ్చారు, చివరికి కాశీ మొత్తం తరలి వచ్చింది ఆ పుణ్యాత్ముడు చెబుతూ ఉంటే. మహాత్ములు చెబుతూ ఉంటే ఎంతో బాగుంటే, నచ్చితే ఎక్కడెక్కడి వాళ్ళు వస్తారు. వారణాసి క్షేత్రంలో ఉన్న పౌరులంతా ఎక్కడెక్కడి నుంచో కాలినడకన ఎడ్లబళ్ళ మీద గుర్రాల మీద వచ్చి ఆయన పురాణం విని రాత్రిపూట ఆయన పెట్టిన ప్రసాదం తిని తీర్థం పుచ్చుకుని వెళ్ళేవారు. ఇలా ఉండగా ఒకరోజు తమాషా జరిగింది. అప్పటికి సంవత్సరం గడిచింది, కిష్కింధాకాండ పూర్తవుతుందని చెప్పానుగా రామాయణం. రోజులాగే ఈయన చీకటి పడ్డాక సంధ్యావందనం చేసి, ఆ సంధ్యావందనం అయిన అర్ఘ్యజలం అక్కడ ఆయన ఆశ్రమంలో ఉన్న మర్రి చెట్టు మొదట్లో పోశాడు. మర్రి చెట్టు మొదట్లో పోసాక అప్పుడు వచ్చి ఇలా ఆసనం ఉంటుంది, ఆసనం మీద కూర్చుని పురాణం మొదలు పెడతాడు, జనం వచ్చి కూర్చుంటారు. ఎంతలో ఏం జరిగింది, ఆ మర్రి చెట్టులో ఈ నీళ్లు పోయగానే ఈ సంధ్యావందనము వల్ల వచ్చిన అర్ఘ్యజలం పళ్ళెంతో పట్టుకెళ్ళి అక్కడ పోయగానే చెట్టు మించి ఒకడు ఎవడో డామ్ అనే శబ్దంతో కిందకు దూకాడు. ఒక్క క్షణం ఈయన ఉలిక్కిపడి చూశాట, ఎందుకంటే ఆ దూకినవాడు ఒక బ్రహ్మరాక్షసుడు, భయంకరాకారంతో ఉన్నాడు, పెద్ద పెద్ద కోరలతో మిడిగొడ్లతో ఉన్నాడు, బాణకడుపుతో ఉన్నాడు వాడు. వాడు కిందకు దూకడంతో తులసీదాసు కూడా జంకి, అంతలోనే మహాత్ముడు గనక ధైర్యం తెచ్చుకుని కస్త్వం అన్నాడు, అంటే నీవెవడవి అన్నట్ట. కశ్చిత్ బ్రహ్మరక్షోహం అన్నాడు వాడు, నేను ఒక బ్రహ్మరాక్షసుడిని అన్నాడు. ఎందుకు ఇక్కడున్నామంటే, అయ్యా నాకు ఫ్లాష్ బ్యాక్ ఉందండి, నాకు పూర్వ చరిత్ర ఉందండి, నేను ఒకప్పుడు బాగా చదువుకున్న పండితుడిని, ఓ స్కూల్ పెట్టాను, ఆ స్కూల్లోకి వచ్చిన పిల్లల దగ్గర బాగా డొనేషన్ కొట్టేసి వాళ్ళకి అన్నం సరిగ్గా పెట్టక పాఠం చెప్పక ఏడిపించాను. స్కూళ్ళు పెట్టిన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి, ఎక్కువగా కనుక డబ్బులు డొనేషన్ వసూలు చేసి పిల్లలకి పాఠం చెప్పని వాళ్ళు వచ్చే జన్మలో బ్రహ్మరాక్షసులు అయిపోతారట. అన్నం సక్రమంగా పెట్టని వాడు, స్కూలు పెట్టి ఆ స్కూల్లో పిల్లలకి పాఠం చెప్పని వాళ్ళు, వీళ్ళు నెక్స్ట్ జన్మలో రాక్షసులు అయిపోతారు. తిండి ఉండదు, తెప్పలుండవు, మంచినీళ్ళు ఉండవు, నేను చెప్పలేదు, తులసీదాసు గారి చరిత్రలో ఉంది. ఇవన్నీ మన పురాణాలు చెబుతున్నాయి, ఆముక్త బాధ్యత కూడా చెబుతోంది. నేను అలాగే బాగా డొనేషన్లు లాగాను, పిల్లలకి పాఠం చెప్పలేదు, తిండి సరిగ్గా పెట్టలేదు, దాంతో వాళ్ళకి ఒళ్ళు మండింది, వాళ్ళు లోపలు తిట్టుకునేవారు. ఇలా ఎన్నో పాపాలు చేసి చేసి చెట్ట చివరికి ఇలా బ్రహ్మరాక్షసుని అయిపోయాను. ఈ చెట్టు మీద చేరి, కాశీకి దూరంగా ఈ చెట్టు మీద చేరి మంచినీళ్ళు లేక తిండి లేక అలమటించిపోతున్నాను ఏళ్ల తరబడి. ఎంతలో నా అదృష్టం, నువ్వు ఇక్కడికి అడుగు పెట్టావు, పురాణం చెప్పడం మొదలెట్టావు, రామాయణాన్ని రోజు సంధ్యావందనం చేసి ఆ నీళ్లు మొక్కలో పోస్తున్నావు. మొక్కలో సంధ్యావందన నీళ్లు పోయగానే ఆ నీళ్లు నాకు అందుతాయి, వేళ్లల్లో పోసిన వాటిని నేను తాగగలను, అందుకని ఆ నీళ్లు తాగాను. తాగగా నాకు దాహము తీరింది, సంవత్సర కాలంగా గాయత్రీ మంత్ర జలం కదా, ఈ జలం తాగడం వల్ల నాకు మాట్లాడే శక్తి వచ్చింది, నా పాపాలు తరిగిపోయి నేను ఇంకొక్క రోజు కనుక నువ్వు నీళ్లు పోస్తే, ఆ నీళ్లు కూడా తాగేస్తే స్వర్గానికి వెళ్ళిపోతాను, ఈ జన్మ నుంచి విముక్తి కలుగుతుంది, బ్రహ్మరాక్షసుని కాస్త హాయిగా విముక్తి పొంది స్వర్గానికి పోతాను, నీవు పోసిన సంధ్యావందన జలంతో నా పాపాలు తొలగాయి, ఇంక రేపు కూడా నీళ్లు పోసావంటే సాయంత్రం పూట నేను హాయిగా స్వర్గానికి వెళ్ళిపోతాను. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా నీకు ఒక్క ఉపకారం చేయాలి నేను, మా రాక్షసులకి శాప విముక్తి కలిగించిన వాడికి ఏదైనా ఒక ఉపకారం చేస్తే కానీ మేము శాపం నుంచి పూర్తిగా విముక్తి పొంది స్వర్గానికి వెళ్ళాం, అందువల్ల నేను స్వర్గానికి వెళ్ళాలంటే నీకు ఒక ఉపకారం చేయాలి, నువ్వు ఒక్క కోరిక కోరుకో, ఆ కోరిక తీరుస్తాను, తీరిస్తే నాకు శాప విముక్తి అయిపోతుంది, నేను స్వర్గానికి పోతాను, దయతో ఒక్క కోరిక కోరుకోవయ్యా అన్నట్ట. ఆయన ఏమన్నాడు తెలుసా, నాకేమున్నాయి కోరికలు, కోరికలు ఇదివరకు చాలా ఉండేవి, ఆ కోరికలన్నీ మావిడ బాగా తీర్చింది, ఇప్పుడు హాయిగా సన్యాసి జీవితం గడుపుతున్నాను, నాకేమి లేవు నాయనా, వెళ్ళిపో అన్నట్ట. అలా కదండి, దయతో కోరుకుంటే, ఒక్క కోరిక మీరు కోరుకుంటే, నా కోసం కోరుకుంటే ఆ కోరిక తీరిస్తే నేను స్వర్గానికి వెడతాను, నన్ను స్వర్గానికి పంపడం కోసం ప్లీజ్ ఒక్క వరం కోరుకోండి అన్నట్ట. అప్పుడు ఆయన బాగా ఆలోచించి, నాకున్నది ఒకటే కోరిక, అది రామదర్శనం, అది కూడా సీతాలక్ష్మణులతో కూడిన రాముడిని చూడాలని కోరిక, నువ్వేం చేస్తావో తెలియదు, సీతాలక్ష్మణ సమేతుడైన రాముడి దర్శనం నాకు చేయించు, ఇది నా కోరిక అన్నట్ట. ధామ్మని కింద పడిపోయాడు ఈ రాక్షసుడు. ఇదేమిటి ఇలా కింద పడిపోయావంటే మరి పడిపోక ఏం చేయనండి, మీరు కోరిన కోరిక మామూలు కోరిక, ఏమిటి సీతాలక్ష్మణులతో కూడిన రాముడిని మీకు దర్శనం చేయించాలా, అది నా వల్ల అవుతుందా, రాముణ్ణి మీకు చూపించే శక్తి నాకుంటే ఈ చెట్టు మీద బ్రహ్మ రాక్షసుండే నేను ఎందుకు అలమటిస్తానండి బాబు అన్నట్టే. మేము రాక్షసులం, మాకు రాముడి కాలు చూస్తేనే ఒడుకొస్తుంది, అటువంటిది రాముడిని మీకు ఎక్కడ చూపిస్తాను, దయతో చిన్న కోరిక కోరుకోండి, కావాలంటే బంజారా హిల్స్లో ఉన్న ఇళ్ళన్ని మీకు వచ్చేలా చేస్తాను, జూపిరి హిల్స్ రాసిస్తాను, అంతే తప్ప ఇలాంటి చిన్న కోరికలు కోరుకోండి, కానీ పెద్ద పెద్ద కోరుకోకండి, ఏ పనున్నా చేయగలను, ఆ శక్తి నాకుంది, కానీ రామదర్శనం నా వల్ల కాదనగా, ఒరే అబ్బాయి నాకు ఏ కోరికలు లేవు, నాకు జూబిరి హిల్స్ వద్దు, బంజారా హిల్స్ వద్దు, ఒప్పల్లో వద్దు, తెప్పలో వద్దు, నాకు చేయించగలిగితే రామదర్శనం చేయించు, లేదా నీ దారి నువ్వు పోనగా వాడు తల కొట్టుకుని, మీకు కోరిక తీర్చకపోతే నాకు ముక్తి రాదు, ముక్తి రావాలంటే మీకు ఆ కోరిక తీర్చాలి, కానీ రాముడిని చూపించలేను అని ఒక్క క్షణం ఆలోచించి, రామదర్శనము చేయించలేను కానీ రామదర్శనం చేయించేవాడిని చూపిస్తాను, మన ఇంటికి వచ్చిన వాడికి మనం పెట్టలేకపోతే పెట్టేవాడిని చూపించమని శాస్త్రం. అందుకని ఎవరన్నా మన ఇంటికి వచ్చి ముష్టి అడిగితే లేదు లేదు పక్కింటికి వెళ్ళి అంటాం, మనం పెట్టాం పక్క వాళ్ళే చూపిస్తాం, మనం మాత్రం చెయ్యం దానం. నేను మీకు రాముడిని చూపించేవాడు ఒకటి చూపిస్తానడు కానీ ఎవరన్నాడు ఈయన, ఎవరేమిటండి, ఆంజనేయుడు ఒక్కడే రాముడ దర్శనం చేయించగలడు, హనుమంతుడు తప్ప రామదర్శనం చేయించగలిగేవాడు ఇంకోడు అన్నాడు ఆయన. ఇది చాలా గొప్పగా ఉందిరే బాబు, రాముడిని చూపించట్టే హనుమంతుడు చూపిస్తాడంటే హనుమంతుడిని నేను చూడద్దా అన్నట్టు ఈయన. కంగారు పడకండి తులసీదాస్ గారు, హనుమంతుడు రోజు మీ పురాణం వినడానికి వస్తున్నాడు, అది మీకు తెలియదు అన్నట్ట. ఈయన మళ్ళీ తెల్లబోయాడు, ఏమిటి హనుమంతుడు నువ్వెలా గుర్తించావు, నా పురాణం వినడానికి హనుమంతుడు వస్తున్నాడా, అనుమానం లేదు కదా అంటే, లేదండి అనుమానం లేకుండా హనుమానుడు రోజు మీ పురాణానికి వస్తున్నాడు, అది నేను మాత్రమే కనిపెట్టగలను, ఎందుకో తెలుసా, బ్రహ్మ రాక్షసులం మేము, హనుమంతుడు చూస్తే గుంజుకుని పుంజాలు తెంపుకుని గజం దూరం పారిపోతాం. భూత పిశాచ నికటనహ్యావై మహావీర జప నామ సునావై, భగవంతుడి నామం వింటే భూతప్రేత పిశాచాలు దగ్గరికి వస్తాయా, రావు కదా. అందుకే హనుమంతుడు ఇక్కడికి వస్తే మేము ఉండక పారిపోతాం, హనుమంతుడు వెళ్ళాక మళ్ళీ వచ్చి చెట్టు మీద కూర్చుంటాను అనగానే హనుమంతుడు ఎలా వస్తున్నాడు అన్నట్ట. రోజు నువ్వు పురాణం మొదలుపెట్టేటప్పుడు అందరికంటే ముందు ఒక ముసలాయన వస్తాడే, ఓవర్ రిటైర్డ్ పెర్సన్, ఒక కర్ర వచ్చుకుని 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఉన్నవాడు ఉంటాడే, ఆ ముసలాయన రూపంలో వస్తాడట. ఎప్పుడు ముసలాయన రూపంలో వస్తాటండి హనుమంతుడు, అందరికంటే ముందు హనుమంతుడు ఒక ముసలివాడి రూపంలో నీ పురాణం వినడానికి వస్తున్నాడు. ఆయనకి వేళ్ళు సరిగ్గా లేకుండా తెగిపోయి ఉంటాయి, కుష్ఠరోగంతో ఉన్నవాళ్ళు ఉంటారు సార్, కుష్ఠరోగ్రస్తులు మొండి వేళ్లతో, అలాంటి మొండి వేళ్లతో మచ్చలతో అసహ్యంగా ఉన్న రూపంతో వస్తాడట, ఎవరూ తనను గుర్తుపట్టకుండా ఉండడానికి. ముందొచ్చి నీ ముందు కూర్చుంటాడు, అప్పుడు ఈ జనమంతా ఏ రోగిస్తాడా, ఎక్కడ కూర్చుంటున్నావేంటి, గెట్అవుట్ గెట్అవుట్ అంటూ ఉంటే అలాగే బాబయ్య అని చేతులు ఒప్పుకుని దూరంగా వెళ్ళి మూల కూర్చుంటున్నాడు పాపం, ఆ మూల కూర్చుంటాడు. ఆ తర్వాత అందరికీ తీర్థం ఇచ్చాక ఆఖరిని వచ్చి తీర్థం తాగి వెళ్ళిపోతాడు. ఆ ముసలాయన కుష్ఠరోగంతో ఉన్నట్టుగా నటిస్తున్న ముసలివాడే హనుమంతుడు. ఆయన్ని చూడగానే నేను అందుకే పారిపోతాను, నువ్వు ఆయన కాళ్ళు గట్టిగా పట్టుకుంటే తక్షణం రామదర్శనం అవుతుంది అనగానే తులసీదాస్ ఆశ్చర్యపోయి, నువ్వు రాక్షసుడు కదురోయ్, నా భార్య మొదటి గురువు అయితే నువ్వు రెండో గురువులో ఉన్నావు, నా రెండో భార్యలో ఉన్నావురా నువ్వు, నీకో దండం అన్నట్ట. అమ్మయ్యా నన్ను అనుగ్రహించి రేపు కూడా కాస్త సంధ్యావందన జలం పోసి పండి అని రాక్షసుడు, అదిగో హనుమంతుడు వస్తున్నాడని పారిపోయాడు. ఇప్పుడు తులసీదాస్ గారు చూశాడు ముసలాయన ఇలా ఇలా వణుక్కుంటూ వస్తున్నట్ట, రోగగ్రస్తుడైన ఒక వృద్ధుడు వచ్చాడు, ఈయన మనస్సులోనే నమస్కరించుకుని అప్పుడే బయటపడకూడదు కదా, అందుకని జయ హనుమానుకుని ఆసనం మీద కూర్చున్నాడు. ఇంతలో మిగతా జనం కూడా మొదలెట్టారు రావడం. ఈ వచ్చే జనం అంతా ఈ రోగిష్ఠుడు రోజు వచ్చి ముందు కూర్చుని విసిగిస్తున్నాడండి, వీడు ఒళ్ళంతా పుళ్ళు వాసన ఏగలో చేమలతో ఉన్నాడు అని, ఒరే నీ మూల స్థానం ఉంది కదరా, నువ్వు మూల విరాట్టు, ఆ మూల కూర్చోరా, మూల పురుష అన్నారట. అలాగే బాబయ్య మీరు ఎలా చెబితే అలాగే చేస్తాను అని ఈయన వెళ్ళి మూల కూర్చున్నాడు. అప్పుడు మాత్రం తులసీదాసు లోపల ఏడ్చాట, ఓరి మూర్ఖ మానవులారా, ఆంజనేయ ఆంజనేయ అని ఆంజనేయుడిని తలుచుకుని రామాయణం మనం మొదలు పెట్టుకుంటున్నాం, జయ హనుమ అంటున్నారు. ఆ ఆంజనేయుడి మారువేషంలో వస్తే గెట్అవుట్ అంటున్నారు. విగ్రహాలకి నైవేద్యం పెడతారు కానీ మానవ రూపంలో ఉన్న విగ్రహాలని గుర్తుపట్టలేరు. ఎంత దురదృష్టవంతులను మీరు అనుకున్నట్టే. మానవుల్లో భగవంతుడి గుర్తించటమే జ్ఞానం అంటే. మన కంటికి కనపడుతున్న ప్రత్యక్ష దేవతలండి మీరంతా కూడా. అందుకే మేము రోజు సభకి నమస్కరిస్తున్నామంటే ఎందుకు కారణం? అది మాకంటే గురువుల కంటే శిష్యులు ఎప్పుడూ కూడా నమస్కారానికి అర్హులు కారని శాస్త్రం. అయినా గురువులు సభ అయ్యే నమః అని ఎందుకు అనుకుంటారు అంటే, సభలో ఉన్న ప్రతి ప్రాణి ఒక పరమాత్మ. ఏమో భగవంతుడు ఏ రూపంలో ఉన్నాడో, ఏ రూపంలో ఎవరి రూపంలో అనుగ్రహిస్తున్నాడో తెలియదు. ఆడవాళ్ళంతా అమ్మవాళ్ళు, మగవాళ్ళంతా అయ్యవారు. సరే, ఇక ఇప్పుడు పురాణం మొదలుపెట్టాడు. ఈరోజు దీనికి పురాణం చెప్పడం ఎంత కష్టమో తెలుసా? ఆంజనేయుడు ఎదుర్కొంటూ ఉన్నాడని తెలుసు. హనుమంతుడు ఉండగా హనుమంతుడి చరిత్ర సరిగ్గా సుందరకాండ మొదలెట్టాలి. పైగా కిష్కింధకాండ ఎండింగ్ అది. హనుమంతుడు మహేంద్ర పర్వతం మీదకి ఎక్కాడు, తిరుగుతున్నాడు, ఇవంతా హనుమంతుడి దగ్గర వందించాలంటే మరి ఎంత గొప్ప పండితుడికైనా కష్టమే. ఇక్కడ మీరు కాబట్టి రెచ్చిపోయి చెబుతున్నాను నేను. నిజంగా ఆంజనేయుడు వచ్చి కూర్చుని నేను హనుమంతుడిని చెప్పు సుందరకాండ అంటే మరి భయం కదటండి. అయినా జాయి హనుమాన్ హనుమంతుడు తలుచుకుని అద్భుతంగా కిష్కింధకాండ చివరి భాగం చెప్పేశాడు ఆయన. హనుమంతుడు గ్రహణం నాడు పట్టుకోవడం, రాహువుని పట్టుకోవడం, సూర్యుడు పట్టుకోవడం ఇవన్నీ వర్ణించి చెబుతూ ఉంటే మధ్య మధ్యలో రామ రామ అని రామనామస్మరణం కూడా చేయించేవట. రాముడిని ఎప్పుడు మధ్యలో తలుచుకోవాలి రామాయణంలో. అప్పుడు మాత్రం హనుమంతుడి కళ్ళ వెంబడి నీళ్ళు అలా వచ్చేస్తూ ఉండేవి. పురాణం పూర్తయింది. స్వస్తి అన్నాడు ఈయన. అనగానే ఎక్కడి వాళ్ళు అక్కడ నిశ్శబ్దంగా వచ్చి తీర్థం తీసుకుని అక్షతలు వేయించుకుని వెళ్ళిపోతున్నారట. తులసీదాస్ గారు పురాణం చెప్పాక ఒక్కడ ముక్క మాట్లాడలేడండి. ఎందుకంటే ఆయన కంఠానికి పరవశత్వం చెందిన జనం మాట్లాడటం మర్చిపోయేవారన్నమాట. వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఆ కర్ణ హనుమంతుడు రాగానే ఈయన తీర్థం ఇవ్వకుండా దీనంగా చేతులు జోడించి నమస్కరించాడు. అదేమిటి బాబయ్య, మీరు గురువులు పురాణం చెప్పేవాళ్ళు, నేనేమో రోగిష్టాన్ని పాపిష్టాన్ని ముసలాన్ని, ఏ రోగం ఎందుకు వస్తుందో మీకు తెలుసు, పూర్వజనంలో పాపం చేస్తే కుష్ఠరోగం వస్తుంది, అందువల్ల రోగం పోగొట్టడానికి తీర్థం ఇప్పించండి బాబు అంటే, తీర్థమునకు కూడా తీర్థత్వం ఇచ్చే మహాత్మ, భవరోగాలు తొలగించే హనుమ నన్ను పరీక్షించగానే గట్టిగా కాళ్ళు పట్టుకున్నాడు. అప్పటికే హనుమంతుడు ఏమన్నాడు తెలుసా, కొంచెం మీకు వయస్సు పెరిగినట్టుంది, చేతస్థం పెరిగిందండి, నేనేమిటి హనుమంతుడిని ఏమిటి, నేను రోగినండి బాబు, మీరు గురువులు కాళ్ళు పట్టుకోకూడదనగా నన్ను ఎందుకు ఇంకా పరీక్షిస్తావు, నేను గురువునేటి, నేను బరువుని, నువ్వే అసలు గురువువి, నన్ను వీపు మీద దరువేయక నా పరువు నిలబెట్టు, నన్ను రక్షించరగా. అప్పుడు హనుమంతుడు జారిపడిపోయి పెద్ద విశ్వరూపాన్ని చూపించాడు. ఆకాశం నిండిపోతున్న గద ధరించిన ఒక మహారూపం, విరాట్ రూపం ధరించాట. ఆ రూపం చూడటంతో పులకించిపోయాడు తులసీదాసు, ఆశ్చర్యపోయాడు. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అని ధ్యానం చేసి మనస్సు ఎంత వేగంగా వెడుతుందో అంత వేగంగా వెడతావు. వాయువేగం కలిగిన వాడివి, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడివి నువ్వే. బుద్ధిమంతులలో శ్రేష్ఠుడివి, వాయుపుత్రుడివి, వానరులకు నాయకుడివి. అటువంటి శ్రీరామదూత నీ గురించి నమస్కరిస్తున్నానడగానే ఆయన మళ్ళీ యథారూపంగా ముసలివాడైపోయి ఏం కావాలో కోరుకో తులసి అన్నాట. నీకు అన్నీ తెలుసు, నాకు రామదర్శనం కావాలి, సీతా లక్ష్మణులతో కూడిన రాముణ్ణి చూపించమనగానే దానికి కొంత నియమనిష్టలు పాటించాలి. రేపొక్కరోజు పురాణం చెప్పి నీ దగ్గరకు వచ్చే భక్తులతోటి ఒక సంవత్సర కాలం పాటు పురాణం ఆపేస్తున్నాను. కొన్ని కారణముల చేత ఆపి ఆశ్రమానికి తాళం వేస్తున్నాను. అప్పటిదాకా మీరు పారాయణ చెయ్యండి అని చెప్పు. ఎందుకంటే నువ్వు వెళ్ళిపోయాక కూడా రామాయణ పారాయణ జరగాలి. ఈ ఆశ్రమాన్ని నీ భక్తులకు అప్పగించి ఒక ఏడాది వాళ్ళ చేత రామాయణ పారాయణ చేయించు. నువ్వు ఎల్లుండి ఉదయం బయలుదేరి కాలినడకన చిత్రకూట పర్వతానికి వెళ్ళిపో. చిత్రకూటం దగ్గర 40 రోజుల పాటు నేను నీకు మంత్రం ఇస్తాను, ఆ మంత్రాన్ని అనుష్ఠానం చెయ్యి. ఓం శ్రీం రామ్ రామాయ నమః. ఈ మంత్రం హనుమంతుడిచ్చట తులసీదాస్ గారికి. ఆయన ఎంత అదృష్టవంతుడు. ఈ మంత్రాన్ని 40 రోజులు అక్కడ జపం చెయ్యి. 41వ రోజు ఉదయమే తెల్లవారుజామున లేచి నీ శక్తి వంచన లేకుండా నైవేద్యం సిద్ధం చెయ్యి. ఆ తర్వాత రాముడు అక్కడికి వస్తాడు, ఆయనకి నైవేద్యం పెట్టు, నీ జాతకం బాగుపడుతుంది. నువ్వు తక్షణం రేపే మీ వాళ్ళకి ఇది చెప్పి ఎల్లుండి బయలుదేరు, చిత్రకూటలో ఒక ఆశ్రమ నిర్మాణం చేసుకో, జపం చెయ్యి అని హనుమంతుడు అదృశ్యమైపోయాడు. ఈయన మర్నాడు యథాప్రకారంగా సంధ్యావందన జలం పోసి బ్రహ్మరాక్షసుణ్ణి విముక్తుణ్ణి చేశాడు. తర్వాత పురాణం మొదలుపెట్టి భక్తుల్ని పిలిచి, భక్తులారా, హనుమంతుడి ఆజ్ఞ ప్రకారంగా ఒక ఏడాది పాటు మన పురాణం ఆపేస్తున్నాను, వచ్చాక మళ్ళీ సుందరకాండ చెబుతాను. మీరు ఈ ఏడాది నేను లేకపోయినా భజనలు చేస్తూ ఆశ్రమ నిర్వహణ చేస్తూ పురాణాన్ని పారాయణ చెయ్యండి, ఈ ఏడాది నేనున్నట్టే జరగాలి అని వాళ్ళని హెచ్చరించి వాళ్ళకి ఆశ్రమ బాధ్యత అప్పగించి ఈయన ఆ మరునాడు కాలినడకన హుటాహుటిని బయలుదేరి రెండు మూడు రోజుల్లో ఒక రోజు మొత్తం మీద నడుచుకుంటూ చిత్రకూటం వెళ్ళిపోయాడు. అక్కడ ఒక ఆశ్రమ నిర్మాణం చేసుకున్నాడు, అందులో కూర్చున్నాడు. చిత్రకూటం చుట్టూత మందాకిని అనే పేరుతో గంగా నది ప్రవహిస్తుంది. ఆ గంగలో రోజు స్నానం చేసి ఆశ్రమంలో కూర్చుని ఓం శ్రీం రామ్ రామాయ నమః అనే మంత్ర జపం చేసేవాడు, వదలకుండా చేశాడు. 40 రోజులు అద్భుతంగా అనుష్ఠానం పూర్తయ్యింది. 41వ రోజు ఉదయమే లేచాడు, గంగానది స్నానం చేశాడు. తనకి వచ్చిన రీతిలో పాయసం, దధ్యోజనం, కట్టుపొంగలి, మళ్ళీ కట్టుపొంగలిలో జీడిపప్పులు కూడా వేశాడు, పాయసాన్నం చేశాడు, పులిహార తయారు చేశాడు, చక్కెర పొంగలి చేశాడు, సమృద్ధిగా తయారు చేసి గిన్నెలతోటి, ఆ తర్వాత విస్తరాకులు కూడా సిద్ధం చేసుకుని హనుమంతుడు చెప్పినట్టుగానే మరికొద్దిసేపట్లో రాముడు నా ఇంటికి వస్తాడు, ఈ నైవేద్యం పెడదామని ఆశ్రమం బయట ఉన్న అరుగు మీద కూర్చున్నాడు. 6 అయ్యింది, 7 అయ్యింది, రాముడు రాలేదు, లక్ష్మణుడు రాలేదు. ఇంతలో 7, 8 దాటే సమయానికి ఇద్దరు ముష్టివాళ్ళు వచ్చారు అక్కడికి. ఒక ముష్టివాడు నల్లగా ఉన్నాడు, ఒక ఆయన ఎర్రగా ఉన్నాడు. ఇద్దరు వచ్చి భిక్షాందేహి అన్నారు. ఇక్కడ ఎవడికి పడితే వాడికి భిక్ష పెట్టం ఏమనుకుంటున్నారు? ఈ పూట మా ఇంటికి రాముడు వస్తున్నాడు, రామచంద్రుడికి నైవేద్యం సిద్ధం చేశాను, రాముడు తిన్నాక మిగిలిన ప్రసాదం పెడతాను. రాముడికి నైవేద్యం పెట్టకుండా వండినవి మీరు మీకు పెట్టకూడదు కదా ముష్టి వాళ్ళకి. ఈయన దృష్టిలో రాముడు వస్తాడు, నైవేద్యం పెట్టాక ముష్టి వాళ్ళకి పెట్టాలనే ఉద్దేశం అన్నమాట పాపం. అందుకని కాసేపు వెయిట్ చేయండి, ఆ పక్కన కూర్చోండి అన్నట్ట. వాళ్ళు అన్నారు, మేము వెయిట్ చేయలేమండి, ఇప్పటికే తిండి లేక వెయిట్ లాస్ అయిపోయామండి, నీరసంతో ఉన్నామండి, అందువల్ల ఆకలికి తట్టుకోలేము, కాస్త వెంటనే పెట్టండి అంటే ఎలా కుదురుతుందండి, నైవేద్యం అవ్వకుండా పెడతాము, నైవేద్యం పెట్టి హారతి ఇవ్వకుండా ఎవరికి పడితే వాళ్ళకి ప్రసాదం పెట్టేస్తామా, కూర్చోండి అన్నట్ట. మేము కూర్చోమని వెళ్ళిపోయారు వాళ్ళు. ఇక మళ్ళీ 9 అయ్యింది, 10 అయ్యింది, ఎక్కడ రాముడు లేడు, లక్ష్మణుడు లేడు. ఇంతలో హఠాత్తుగా ఓ ఎర్ర కుక్క నల్ల కుక్క పరిగెత్తుకుంటూ వచ్చి గుడిసెలు దూరపోయాయి. చిచ్చి అని ఆ కుక్కలు తెరివేశాడు ఈయన. రాముడికి నైవేద్యం వండి సిద్ధం చేస్తే ముష్టాళ్ళు వస్తున్నారు భిక్షగాళ్ళును, కుక్కలు వస్తున్నాయి దిక్కువాలింది, రాముడు రాడు లక్ష్మణుడు రాడు అని కుక్కల్ని గెంటేసి, కుక్కల్లారా, నైవేద్యం అయ్యాక మీకు కావాలంటే ప్రసాదం పెడతాను, అప్పటిదాకా మాత్రం మీరు లోపలికి రావద్దు అన్నట్ట. కుక్కలు కూడా వెళ్ళిపోయాయి. ఇక అక్కడి నుంచి 12 అయ్యింది, 1 గంట అయింది, 2 అయ్యింది, 3 అయ్యింది, నో రామ నో లక్ష్మణ నో సీత, వాళ్ళు ఎవరు రాలేదు. పాపం ఈయన తిండి లేక నీరసంగా రామదర్శనం కాకపోవటం వల్ల నిరుత్సాహంగా కూర్చున్నాడు అరుగు దగ్గరే. కొంతసేపటికి 3 దాటుతూ ఉండగా హనుమంతుడు మళ్ళీ వచ్చాడు వారు వేషంలో. వెంటనే ఈయన హనుమంతుడి కాళ్ళు గట్టిగా పట్టుకుని ఏడుస్తూ, ఆంజనేయ, రాజకీయ నాయకులు అయితే ఇచ్చిన మాటలు తప్పుతారని విన్నాం, నువ్వు కూడా ఏదన్నా పార్టీలో చేరావా అన్నట్ట. నేను అలా చేరలేదు, ఇచ్చిన మాట నేను గ్యారంటీగా నిలబెట్టుకుంటాను. ఇంతకీ ఎందుకు నీకు అనుమానం వచ్చిందని అడిగితే, ఎందుకు అనుమానం రావడం ఏంటండి, ఎప్పుడు ఈరోజు హనుమంతుడు చెప్పాడు కదా అని నేను పొద్దున్నే లేచి నైవేద్యం సిద్ధం చేశాను. రాముడు రాలేదు, లక్ష్మణుడు రాలేడు, పొద్దుట్టు నుంచి ఇక్కడే కూర్చున్నాడు ఉదయం నుంచి, వాళ్ళు ఎవరు రాలేదు. నువ్వేం చెప్పావు, నివేదన సిద్ధం చేయమన్నావు, నేను సిద్ధం చేశాను, రామలక్ష్మణులు వస్తారన్నావు, వాళ్ళు రాలేదు. మరి ఇది మాట తప్పడం కాదా అంటే, ఓరి పిచ్చి శిష్యా, రామలక్ష్మణులు రాకపోవటం ఏమిట్రా, 2 సార్లు వచ్చారు అనగా ఎక్కడొచ్చారండి అన్నట్ట. ఎక్కడ రావడం ఏంటి, ముందుగా 2 భిక్షుకులు వచ్చారు కదా, ఆ భిక్షుకుల్లో నల్లగా ఉన్నవాడే రాముడు, ఎర్రగా ఉన్నవాడు లక్ష్మణుడు, వచ్చారు వాళ్ళు అనగా నేను తెల్లబోయి, రామలక్ష్మణులు ముష్టివాళ్ళ రూపంలో వచ్చారా, నాకు ఆ విషయం ముందు ఎందుకు చెప్పలేదు, క్లూ ఇవ్వలేదే, రామలక్ష్మణులు మారు వేషంలో వస్తారని ఒక్క ముక్క నువ్వు చెప్పి ఉంటే నేను సిద్ధంగా ఉండేవాడిని కదా అని బాధపడితే, దేవుడు అలాగే వస్తాడు ఆయన. దైవం మానుష రూపేణ, భగవంతుడెప్పుడు ఒక మనిషి రూపంలో వస్తాడు. అందుకనే శాస్త్రం ఏం చెబుతున్నది, అతిథిను
కాల సమాగతుల్ ఘన బుభుక్షార్తుల్ పతిశ్రాంతు.
ఎవడైనా మధ్యాహ్న సమయంలో ఆకలితో ఇంటికొచ్చి నేను అతిథిని అన్నం బాబో అన్నమో రామచంద్ర అంటే అలా అన్నవాడే విష్ణు అని భావించి వాడికి తక్షణం అన్నం పెట్టాలట. అన్నం పెట్టమని అన్నవాడిని నేను అన్నం పెట్ట నువ్వు చచ్చిపోయినా పెట్టనకూడదు. అక్కడ ఇంకా మెడలో కార్డు ఉందా ఇంకోటి ఉందా దెబ్బ ఉందా ఇవి చూడకూడదు. వాడు ఆకలితో చచ్చిపోతుంటే వాడికి అన్నం పెట్టక ఎవడికి అన్నం పెడతామంటే మనం. కాబట్టి తక్షణం అన్నదానం చెయ్యాలి. ఎంతో కొంత నీకు తోచిన ఇంత మెతుకు పెడితే వాడు బ్రతుకుతాడు. అది శాస్త్రం. నువ్వు ఇన్ని చదువుకున్న పండితుడు మర్చిపోయావంటే అప్పుడు తులసీదాసు నెత్తిమొత్తుకుని ఏడ్చి నేను పురాణాల్లో చెప్పాను అన్నదానం చాలా గొప్పదని, ఆకలితో వాడిపోతున్న వాడికి ఇంత అన్నం పెట్టమని చెప్పాను నేను, కానీ నేనే మర్చిపోయాను. రాముడు లక్ష్మణుడు ఇలా భిక్షుకుల రూపంలో వస్తారని ఊహించలేకపోయాను అన్నట్ట. అయ్యింది కదా, అక్కడికి వాడని నువ్వు పంపేస్తే వెళ్ళిపోయారు. మళ్ళీ రెండవసారి కుక్కల రూపంలో వచ్చారు ఆ నల్ల కుక్కే రాముడు ఎర్ర కుక్కే లక్ష్మణుడు. రెండోసారి కూడా గంటి వేశావు నిర్దాక్షిణ్యంగా. రెండుసార్లు చీ పో హటో హటో అంటే సిగ్గు లేకుండా మూడోసారి రావడానికి రాముడేమైనా మామూలు మానవుడా అన్నాడు ఆయన. ముచ్చటగా మూడోసారి ఎలా వస్తాడు రాముడు అనగానే మాత్రం పరమ దుఃఖం చెంది అట్ట పాపం తులసీదాస్. ఎంత జ్ఞానిని, భగవంతుడంటే కోదండం పట్టుకుని కిరీటం పెట్టుకుని వస్తాడు అనుకున్నాను తప్ప ఇలా మానవుల రూపంలో జంతువుల రూపంలో వస్తాడనే మాట వరుస కూడా గ్రహించలేకపోయాను. నా అజ్ఞానాన్ని క్షమించు అని భోరును ఏడ్చి కంఠం గద్గదం అయిపోతూ ఉండగా నా తప్పుని క్షమించి రామదర్శనం నాకు చేయించు లేదంటే నేను ఇంక బ్రతకను, నీ కాళ్ళ దగ్గరే తల కొట్టుకు చచ్చిపోతానన్నట్ట. సరే నీకు ఇచ్చానుగా మాట నిలబెట్టుకుంటున్నాను అని హనుమంతుడు ఒక్కసారి మళ్ళీ విశ్వరూపం ధరించి తన తోకతో సీతా లక్ష్మణ రాముల్ని బంధించి పట్టుకొచ్చాడు. అందుకే హనుమంతుడి తోకంత గొప్పది. రాముడు కావాలంటే అందుకే హనుమంతుడిని ధ్యానం చెయ్యాలి, తోకతో బంధించేట. అందుకే హనుమంతుడికి శనివారం నాడు వాల పూజ అని చేస్తారు, తోక పూజ ఒకటి చేస్తారు. అది మామూలు వాళ్ళ కాదు. సంచల ద్వాల సన్నద్ధలంబ మాన శిఖోజ్వలాయ నమః అని హనుమంతుడి అష్టోత్తర నామాల్లో ఒక నామమే ఉన్నది. ఆ తోకతో బంధింపబడిన రాముణ్ణి సీతని లక్ష్మణుడిని చూడగానే పులకించిపోయి కన్నీళ్లు కారుస్తూ శ్రీరామచంద్రం శ్రిత పారిజాతం సలక్ష్మణం భూమి సుతా సమేతం ఆజానుబాహుం రఘువంశ సోమం రాజాధిరాజం శిరసా నమామి. శ్రీరామచంద్రుడికి తలతో నమస్కరిస్తున్నానంటే ఎప్పుడు నమస్కరించేటప్పుడు ఇక తల వంచి నమస్కరించాలి. శ్రీరాముడికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఆయన ఎటువంటి వాడు? రాఘవ వంశానికి రఘువంశానికి చంద్రుడి లాంటి వాడు ఆయన. ఆజానుబాహుడు, చేతులు మోకాళ్ళకి తగులుతాయి. ఆశ్రయించుకున్న వాళ్ళకి కల్పవృక్షంలా కోరికలు తీరుస్తాడు. శ్రిత అంటే ఆశ్రయించుకున్న వారికి పారిజాతం కల్పవృక్షం వంటి వాడు. కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి మీరు ఏమడిగితే అది ఇస్తుంది. దేవలోకంలో కల్పవృక్షం ఉంది కదా, అక్కడికి వెళ్ళి అడిగితే ఏ వస్తువైనా ఇస్తుంది. రాముడు కూడా ప్రార్థించిన వారికి తక్షణం కోరికలు తీరుస్తాడు కల్పవృక్షంలాగా. అటువంటి మహానుభావుడి గురించి నమస్కరిస్తున్నాను. ఆయన రాజాధిరాజు, రాజులకు రాజు. రోజు మంత్రపుష్పంలో రాజాధిరాజాయ ప్రసహ్య సాగిడే అంటున్నాం. రాజులకు కూడా రాజు, చక్రవర్తి ఆయన. అటువంటి ఆయనకి నమస్కారం అనగానే రాముడు దీవించి సీతతో లక్ష్మణుడితో ఆయన శిరస్సు మీద చెయ్యి పెట్టి నాయన నాకు రామాయణం అంటే చాలా ఇష్టం, వాల్మీకి యొక్క అంశతో నువ్వు పుట్టావురా, సామాన్యుడివి కాదురా, ఆ వాల్మీకి రామాయణాన్ని రామచరిత మానస్ అనే పేరుతో హిందీలో అవధి భాషలో కావ్యముగా రాసి నాకు అంకితం ఇస్తే ఇక నీకు పునర్జన్మ ఉండదన్నట్ట. రామచంద్ర అంత ఘనకార్యం నేను చేయగలనంటే చేస్తావు. నీ గురువు ఈ హనుమంతుడు, హనుమంతుడిని గురువుని పట్టుకున్నవాడు ఏదన్నా సాధిస్తాడు. గురువు కంటే ఈ ప్రపంచంలో మరే శక్తి లేదు, కాబట్టి వెళ్ళు గురువుగారి కాళ్ళు పట్టుకో కావ్యం రాసేయి అన్నట్ట. అప్పుడు ఆయన భక్తితో కొంతకాలం అక్కడ గానం చేసి రాముడిని ధ్యానించి ఇప్పుడు రాముడిని దర్శనం చేయించి రామమంత్రం ఇచ్చిన గురువు ఎవరు తనకి? హనుమంతుడు. అందుకని ముందు రామాయణం రాసే ముందు హనుమాన్ చాలీస రాశాడు. అందుకే అక్కడ శ్రీ గురు చరణ సరోజ రజ నిజ మనము కూర సుధారి. మా గురువు హనుమంతుడు. ఆయన పాదములు పద్మములు, ఆ పాదపద్మాలలో ఉన్న ధూళితో నా మనస్సనే అద్దమును శుభ్రం చేస్తున్నానన్నాడు. అద్దం మీద పౌడర్ వేసి, విమ్ పౌడర్ లాంటి పౌడర్ దుమ్ము వేసి ఇలా తుడిచేస్తే అద్దంలో నీకు ఉన్న మకిలి పోయి శుభ్రమై స్పష్టంగా మన ముఖం కనబడుతుంది. అందుకే పూర్వం అద్దాన్ని తొడవడానికి ముందు ధూళి వేసేవారు, మెత్తని పౌడర్ వేసేవారు. గురువు పాదాల కింద ఉన్న ధూళితో నా మనస్సని మకిల పట్టిన అద్దమును శుభ్రము చేసుకుంటున్నానన్నాడు ఆయన. ఎంత గొప్ప మాట అది! అలా గురువుని ధ్యానించి జయ హనుమాన జ్ఞానగుండ సాగర జయ కపీశతి హులోక ఉజాగర అని చాలీసా అనే పేరుతో 40 దోహాలు రాశాడు. ముందు గురువుని స్తోత్రం చేశాడు. అప్పుడే చెప్పాట రామచంద్రుడు, ఈ 40 దోహాలు 40 మహామంత్ర శ్లోకాలు, ఇందులో ఉన్న అక్షరములన్నీ వేదమంత్రములు. ఇవి 100 సార్లు ఎవరైనా ఏకధాటిగా చదివితే వారు అనుకున్న పని జరిగి తీరుతుంది. దీనికి సాక్షి శివుడు. అందుకే ఏమంటాడు చివరన, యహ శతవార పాఠక రజోయి చోటహి బంది మహాసుఖ హోయి జోయహ పడయి హనుమాను చలీస హోయ సిద్ధి సాఖీ గౌరీశ. సాఖి అంటే సాక్షి, గౌరీశ సాక్షి అంటే శివుడు సాక్షిగా వాడు అనుకున్న పనిలో సిద్ధి పొందుతాడు. శివుడు సాక్షికండి, చదివితే మనకు అనుకున్న పనులు అవుతాయనడానికి అంత గొప్పగా రాశాడు ఆయన. ఆ తర్వాత మళ్ళీ కాశీ వచ్చి ఆశ్రమంలో కూర్చుని ఈ హనుమాన్ చాలీస భక్తులకి చెప్పి వారి చేత పారాయణము చేయించి అప్పుడు ఆయన హనుమాన్ చాలీస అయిన తర్వాత రామాయణం రాశాడు, రామచరిత్ర మానస రాశాడు. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి మీరు, ఈయన రామచరిత్ర మానస రాస్తూ సుందరకాండ రాశాడు. ఆ సుందరకాండలో హనుమంతుడు సీతను వెతకడానికి వెళ్ళాడు. ఆ సమయంలో అశోకవనం దగ్గర ఒక చెరువు కనపడింది. ఆ సరస్సులో తెల్ల తామర పువ్వుల్ని తెల్ల కలువు పువ్వుల్ని హనుమంతుడు చూశాడని రాశాడు. వెంటనే ఆ రాత్రి హనుమంతుడు వచ్చి, ఏం తులసీదాసు నీకు అహంకారం పెరిగినట్టుంది, రామదర్శనమయ్యింది, భక్తులు వచ్చి నువ్వు గొప్పవాడు అని పొగుడుతూ ఉంటే ఏ ఛానల్లో చూసినా నీ పురాణాలు వస్తుంటే అహంకారం పెరిగిందా నీకు అన్నట్ట. రామరామ నాకేం అహంకారం వచ్చిందండి అన్నాడు ఈయన. మరి అహంకారం కాకపోతే ఏమిటి? నేను లంకానగరానికి వెళ్ళా, లంకానగరానికి వెళ్ళి సీతాన్వేషణ కోసం అశోకవనంలో అడుగు పెడితే అశోకవనంలో నాకు సరస్సు కనపడింది. ఆ సరస్సులో ఉన్న తామర పువ్వులు ఎర్ర తామర పువ్వులు, కలువ పువ్వులు చెంగల్వలు అంటే ఎర్ర కలువలు. నేను చూసిన ఎర్ర పువ్వులు అయితే నువ్వు తెల్ల పువ్వులు అని రాస్తావేమిటి? వెంటనే మార్చేయి దోహాలు అన్నట్ట. అప్పుడు ఈయన తెల్లపోయి, రాముడే రాయిస్తున్నాడని నీకు తెలుసు, రాయించేది రాముడైతే నేను ఎలా మారుస్తాను అన్నట్ట. అంటే నేను చెప్పినా వినవా అన్నాడు ఈయన. అబ్బాయి గురువుగారు చెప్తే కాదనకూడదు, కాకపోతే ఎందుకైనా మంచిది, రాముడే పిలుద్దాం సాక్షిగా అన్నాడు ఈయన. అంతవరకు వచ్చామన్నమాట, అయితే పిలు అన్నట్ట. తెలవగానే ఈయన జై శ్రీరామ్ అన్నాడు. వెంటనే వచ్చి పడ్డాట రాముడు. కాబట్టి రాముడు టక్కర వచ్చాడు. వెంటనే రామచంద్ర, గురువుగారేమో ఎర్ర కలువ పువ్వులు ఎర్ర తామర పువ్వులని మార్చమంటున్నారు, నువ్వేమో నా చేత తెల్ల కలువలు చూశాడు హనుమంతుడు తెల్ల తామరలు చూశాడని రాయించావు, ఇందులో ఏది నిజమనగానే రెండూ నిజమే అన్నట్ట రాముడు. గొప్ప సాక్ష్యంలో ఉందిలే ఇది, ఈ సాక్ష్యం ఏమిటి, అది నిజమే ఇది నిజమే ఎలా అవుతుంది అన్నట్టు ఈయన. మరి చెప్పేది వినండి జాగ్రత్తగా, హనుమంతుడు చూసింది నిజం, నువ్వు రాసింది నిజం అన్నట్ట. ఇంకా మాకు అర్థం కాలేదండి అని ఇద్దరు బుర్రగొక్కుని వివరం చెప్పమన్నారు రాముణ్ణి. ఇప్పుడు అసలు వివరం చెబుతున్నాను. నిజానికి తులసీదాసు రాసినట్లుగా లంకానగరంలో అశోకవనంలో హనుమంతుడికి కనపడినవి తెల్ల తామర పువ్వులు తెల్ల కలువ పువ్వులే, అక్కడ ఉన్నవి తెల్ల తామరలే. కానీ హనుమంతుడికి సీతాదేవి ఇక్కడికి అపహరింపబడి తేబడింది, రావణుని చెరలో ఉందని కోపం పెరిగిపోయింది. ఆ కోపంతో హనుమంతుడి కళ్ళు ఎరుపెక్కేట కోపంతో రక్తేక్షణలు అన్నారు, రక్తంతో నిండిన కళ్ళు వచ్చాయి, బాగా ఎర్రబడ్డాయి ఆ కళ్ళు. ఎర్రబడిన హనుమంతుడి కళ్ళకి తెల్లని వస్తువులు కూడా ఎర్రగా కనబడ్డాయి. పూర్వం మనకు సామెతగా పచ్చగాంధలో అన్నీ పచ్చగా కనబడతాయని, కోపంతో ఉండడం వల్ల హనుమంతుడి కళ్ళు ఎరుపెక్కి ఆ ఎర్రని కళ్ళకి తెల్ల తామరలు తెల్ల కలువలు ఎర్ర తామరలు ఎర్ర కలువలు కనబడ్డాయి. కాబట్టి హనుమంతుడు చూసింది నిజం, నువ్వు రాసింది నిజం అన్నట్ట. అప్పుడు హనుమంతుడు నవ్వి, ఇది నేను రాముడు కలిశాడని నాటకం, నీవు రాముడి అనుగ్రహంతో రాసావని లోకానికి చెప్పడం కోసం ఈ లీల చేశామన్నారు వాళ్ళు. ఎంత అదృష్టవంతుడండి మహానుభావుడైన. అలా తులసీదాసు రామచరితమానస రాశాడు. అందుకే రామచరితమానసికి అంత జగత్ ప్రసిద్ధికి వచ్చింది. హనుమాన్ చాలీస ఇప్పుడు ఎంత గొప్పది అర్థమైందా? హనుమంతుడి దర్శనం చేయించింది, హనుమంతుడి గురువుని చేసింది, హనుమంతుడిని ప్రసన్నం చేయించింది, హనుమంతుడి ద్వారా రామదర్శనం ఇప్పించింది, ఇన్ని ఇప్పించి ఆయన చేత రామచరితమానస రాయించింది. అందుకే అపూర్వమైనది హనుమాన్ చాలీస. యహ శతవారు పాఠకుల జోయి, ఎవరైనా 100 సార్లు దీన్ని చదివితే చోటకి బందీ, బందీ కూడా చెరసాల్లో ఉన్నవాడు విముక్తుడు అవుతాడు, చోటహి విముక్తుడు అవుతాడు. మహాసుఖ హోయి, నిజంగా జైల్లో ఉన్నవాడు బయటకు వస్తాడండి చదివితే. వాడు అనుకున్న పనులు అవుతాయి, శివుడు దానికి సాక్షి. అందుకే హనుమాన్ చాలీస వీలున్నంత వరకు మన పురాణం జరుగుతున్నప్పుడల్లా ముందో వెనకో ఒకసారి పారాయణ చేయాలి. ఆ హనుమాన్ చాలీస ఇప్పుడు కూడా మనం చదువుకుందాం. తర్వాత మిగతా హనుమంతుడు లంకా నగరానికి దిగిన అపూర్వ ఘట్టాలు రేపు కూడా చెప్పుకుందాం. అయోధ్యలో రామజన్మభూమిలో రామాయణ కథలు, దాంతోపాటు హనుమాన్ చాలీస చదువుకునే భాగ్యం మనకు కలిగింది కదా. నిజమన్న ముకుర సుధారి వర్ణౌ రఘువర విమలయేష జోదాయక ఫలచారి బుద్ధిహీనతను జానికై సుమిరౌ పవన కుమార్ బల్లబుద్ధి విద్యా దేహుమోహి హరహు కలేశ వికార్ ఆంజనేయమతి పాటలానం ఆంజనేయమతి పాటలానం కాంచనాద్రి కమనీయ విగ్రహం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాత తరుమూలవాసినం పారిజాత భావయామి పవమానందనం భావయామి జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర జయ కపీశతి లోక ఉజాగర రామదూత అతులిత బలధామ అంజన పుత్ర పవన సుతనామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కేసంగి కంచన వరణ విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ హాథ వజ్ర అరుధ్వజ విరాజై కాంతే మూల్జ జనే ఊచాజై శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహాజగవందన విద్యావాన గుణీయతి చాతుర రామకాజ కరివేగో ఆతుర ప్రభు చరిత్ర సునివేగో రసియా రామలకన సీతా మను బసియా సూక్ష్మ రూప ధరిసియహి దిగావా వికట రూప ధరి లంక జరావా భీమ రూప ధరి అసుర సంహారే రామచంద్రకే కాజ సవారే లాయ సజీవన లఖన జియాయే శ్రీ రఘువీర హరఖి ఉరలాయే రఘుపతి కీ బహుత పడాయి కహా భరత సమ తుమ ప్రియ భాయి సహస వదన తుమ్హరో యశ గావై అసకహి శ్రీపతి కంఠ లగావై సనకాదిక బ్రహ్మాది మునీశ నారద శారద యమ కుబేర దిగపాల జహాతే కవి కోవిద కహి సకై కహాతే తుమ ఉపకార సుగ్రీవహి కిన్హా రామ మిలాయ రాజపద దిన్హా తుమ్హరో మంత్ర విభీషణు మానా లంకేశ్వర భయ సబు జగు జానా యుగ సహస్ర యోజన పరభాను లీల్యోతాహి మధుర ఫల జాను ప్రభు ముద్రికా మేలి ముఖమాహి జలధిలాంఘి గయే అచర జనాహి దుర్గమ కాజ జగతకే జేతే సుగమానుగ్రహ తుమ్హరే తేతే రామ దువారే తుమ రఖువారే హో తను ఆజ్ఞా బిను బైఠారే సబ సుఖ లఖై తుమ్హారీ శరణా తుమ రక్షక కాహు కో డరనా ఆపన తేజ సంహారో ఆపై తీనో లోక హాంకతే కాంపై భూత పిశాచ నికట నహియా వై మహావీర జపు నామ సునా వై నాసై రోగ హరై సబ పీరా జపత నిరంతర హనుమత వీరా సంకట సే హనుమాన చుడా వై మన క్రమ వచన ధ్యాన జోలా వై సభ పర రామ తపస్వీ రాజా తిన్నకే కాజ సకల తుమ సాజ ఔర మనోరథ జో కోయిలా వై తాసు అమిత జీవన ఫల పావై చారో యుగ పరతాప తుమ్హారా హై పర సిద్ధ జగత ఉజియారా సాధు సంతకే తుమ రఖవారే రామ దులారే అష్ట సిద్ధి నవ నిధి కే దాస అసవర దీన్ జానకీ మాత రామ రసాయన తుమ్హరే పాస సదా రహో తుమ తుమ్హరే భజన రామ కో భావై జన్మ జన్మ కే దుఃఖ విసరావై అంతకాల రఘుపతి పుర జాయి జహా జల్మి హరి భక్త కహాయి ఔర దేవత చిత్తన ధరయి హనుమత సేయి సర్వ సుఖ కరయి హటై మిటై సబ్ పీర జో సుమిరై హనుమత బలవీర జై 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 హనుమాను గోసాయి కృపా కరో గురుదేవ కి నాయి యహ శతవార పాఠ కర జోయి చోటహి వంది మహా సుఖ హోయి జో యహ పఠై హనుమాను చలీస హోయ సిద్ధి సాఖీ గౌరీశ తులసీదాస సదా హరి చేర కీ జై నాథ హృదయ మహడేరా పవన తనయ సంకట హరణ మంగళమూరతి రూపు రామ లఖన సీతా సహిత హృదయ బసకు సురభూప్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు